మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీశ్వర్ విష్ణు భట్ల మాట్లాడుతున్న న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన 8:30 నుంచి 9:30 వరకు. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1 484 364 3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక myin.media@mydi.media కి ఐడి పైన కాల్ చేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు, ప్రశ్నలు అడగచ్చు, చర్చ కూడా చేయొచ్చు. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ సీజన్స్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతున్న సమయంలో, భయాలు ఇంకా పెరుగుతున్నటువంటి సమయంలో, స్ప్రెడ్ ఎక్కువగా ఉంది, కరోనా యొక్క స్ప్రెడ్ వాతావరణం దానికి అనుకూలిస్తుంది అనుకునే క్రమంలో, ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ఫియర్. సో ప్లీజ్ టేక్ కేర్. పదే పదే మనం ఖచ్చితంగా ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలో ఆ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో చేయండి. సో డిస్టెన్సింగ్ పాటించండి, దూరంగా ఉండండి, ఎక్కువ మనుషుల దగ్గరగా వెళ్ళొద్దు, మాస్క్లు బయటకు వెళ్తే తప్పకుండా ధరించండి, ఎప్పటికప్పుడు చేతుల్ని ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోండి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే, ఈరోజు ఒక చాలా గుడ్ న్యూస్ లాంటిది మనం విన్నట్లే, భారత్ బయోటెక్ అనే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఫార్మా కంపెనీ, కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ యొక్క ఇనిషియల్ ప్రిలిమినరీ టెస్టింగ్ ప్రాసెస్లు కంప్లీట్ చేసి క్లినికల్ ట్రయల్స్కి వెళ్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ ఇన్ ద సెన్స్ మనుషులపైన ప్రయోగం చేసి దాన్ని, ఐ థింక్ దే ఆర్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఒక వ్యాక్సిన్ అయితే తయారు చేస్తారు అనే ఒక నమ్మకాన్ని అయితే కలిగించారు. ICMR కూడా దానికి మద్దతుగా దాని ప్రోటోకాల్స్ అవన్నీ ఫాలో చేస్తూ త్వరగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళి 15 కల్లా ఫినిష్ చేసి ప్రజలకు ఎలా అందించాలనే దాని పట్ల ఒక కార్యక్రమం తీసుకుని ICMR భారత్ బయోటెక్ ఇద్దరు సంయుక్తంగా డెవలప్ చేస్తున్నట్లుగా ఒక స్టేట్మెంట్స్ లాంటిది. అట్లాగే భారత్ దానికి మొదటి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో మొదటి వ్యాక్సిన్ ట్రయల్ ఆ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ పైన, ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన, ఆయన పైన ప్రయోగం చేయడం జరిగింది, ఆయనకి ఆ వ్యాక్సిన్ని అందించడం జరిగింది. లెట్ అస్ ప్రే, అందరూ ప్రార్థిద్దాం ఈ ట్రయల్స్ అన్ని ఫిలప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి భారత్లో భారతీయ మన గో ఓకల్ ఫర్ ద లోకల్ లాగా మన సొంత వ్యవస్థతోటి మనం తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్ను సక్సెస్ఫుల్ అవ్వాలని, మనకి దీని యొక్క వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలందరికీ అది అందుబాటులోకి రావాలని, వ్యాధి బారిన పడినటువంటి సాటి ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా త్వరగా కోలుకొని తిరిగి ఆరోగ్యవంతులు అవ్వాలని మనం ఆకాంక్షిద్దాం. ఓకే, ఈరోజున ఇదొక వెరీ గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేయాలా నెక్స్ట్ లెవెల్లో. దీని తర్వాత ఈరోజున ఇంకొక ప్రముఖమైనటువంటి అంశం జరిగింది, అది భారత ప్రధాని నరేంద్ర మోడీ లేహ్ దగ్గర ఉన్నటువంటి నీలం అనే ఒక మన ఫార్వర్డ్ పొజిషన్స్ కాకపోవచ్చు, బట్ ఎనీ బోర్డర్ దగ్గర స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి. ఆ స్ట్రాటజిక్ లొకేషన్స్లో వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని సమీక్షించి ఆయనతో పాటు బిపిన్ రావత్ని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ని కూడా తీసుకుని వెళ్ళి పరిస్థితిని సమీక్షించి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి, మొన్న 15 ఈ గాల్వన్ వ్యాలీ దగ్గర చైనా యొక్క సైనికుల యొక్క దుశ్చర్యలకి వ్యతిరేకంగా పోరాడి చనిపోయినటువంటి అమరులైనటువంటి అమరవీరులకు నివాళులు అర్పించడం అనేది ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి అంశం, ఒక పవర్ఫుల్ మెసేజింగ్ అనేది మోడీ ఖచ్చితంగా వరల్డ్ లెవెల్లో, అట్లాగే అంటే డిప్లొమాటిక్ లెవెల్లో, అట్లాగే కాన్ఫ్రంటేషన్ లెవెల్స్లో కూడా చైనాకు ఒక మెసేజ్ అందించడం జరిగింది. వీఆర్ నాట్ బ్యాకింగ్ ఆఫ్, మేము ఖచ్చితంగా మా భూభాగం పైన, భారతదేశం యొక్క సార్వభౌమత్వం పైన ఏ రకమైనటువంటి దాడిని సహించే ప్రసక్తే లేదు, ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు, అనే అవసరమైతే ఎటువంటి చర్యలకైనా మేము పాల్పడతామని చెప్పడం ద్వారా ఒక ప్రధాని, సాక్షాత్తు ప్రధాని ఒక స్ట్రాటజిక్ మీడియా క్యాంప్కి వెళ్ళడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. దిస్ విల్ ఎన్హాన్స్ ద మోరల్ ఆఫ్ ద లైక్ ఆ సోల్జర్స్, మన సైనిక దళాల యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఇది ద్విగుణీకృతం చేసేటువంటి చర్య. ఆయన యాక్చువల్గా దీని గురించి ఒక 2-3 డేస్ ఒక దీని ఇది ఇట్స్ లైక్ ఎ సర్ప్రైజ్ విజిట్, ఎవరు ఊహించలేదు. ఎవ్రీబడి వాజ్ స్టన్డ్ అండ్ షాక్డ్. యాక్చువల్గా మన రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు లేహ్ దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం జరుగుతుందనేది అంశం. ఆయన వెళ్దామని అనుకుంటున్నారు అనేది అయిన తర్వాత సడన్గా ఆయన విజిట్ పోస్ట్పోన్మెంట్ లేదా లైక్ అబియన్స్లో ఇన్ ద సెన్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ మన దాంట్లో పెట్టడం జరిగింది. ఆయన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందిలే ఇవన్నీ మామూలేలే ఇట్లా ఇట్లా మాట్లాడుకునే క్రమంలో సడన్గా మోడీ అక్కడికి వెళ్ళడం, ఆయన వేసుకున్న డ్రెస్తో మొదలుపెట్టి జనరల్గా ఆయన కుర్తా పైజామా లైక్ నార్మల్గా నార్మల్ సమయాల్లో వేసుకునే క్రమం, బట్ బోర్డర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమైందనంటే ఆయన మంచి ఒక అగ్రెసివ్ పోస్చర్ని, ఒక కాన్ఫిడెంట్ పోస్చర్ని అయితే ఖచ్చితంగా పోస్చర్లో అక్కడ వెళ్ళారని చెప్పచ్చు. అక్కడ దిగిన విధానం సడన్గా ఈరోజున మార్నింగ్ దిగి బిపిన్ రావత్తో కలిసి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ యొక్క ఒక కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడి అక్కడ సమావేశమైనటువంటి సైనికులతోటి ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆయన మాట్లాడిన కొన్ని అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన చెప్పదలుచుకున్న అంశాల్లో కొన్ని కీలక అంశాలను మనం చర్చిద్దాం. దీనికంటే ఒక 2 రోజుల ముందు యాక్చువల్గా ప్రధాని మోడీ సాయంత్రం 4 గంటలకి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని అనగానే చాలామంది అరే రాజకీయంగా కాంగ్రెస్ ఒక రకంగా దిగజారిపోయి ఇలాంటి సమయంలో ఏదైతే ఆరోపణలు చేయకూడదు, అసంబద్ధమైనటువంటి కామెంట్స్ చేయకూడదు, అలాంటి కామెంట్స్ని చేస్తున్న కాంగ్రెస్కి సమాధానంగా ఆయన ఇలాంటిది ఏం జరగలేదు చైనాతో ఉంటారేమో అని అనుకున్నారు 2 రోజుల క్రితం పెట్టిన ఉపన్యాసంలో. ఆయన ఏం చేశారు, చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు కూడా ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత. ఆయన ఒక 15-20 నిమిషాల పాటు టకటక మాట్లాడేసి అందరికీ తగు జాగ్రత్తలు చెప్పి భయం ఒక రకంగా భయం చెప్పి ఒక ఇంటి పెద్దలాగా ఇలా చేస్తే కుదరదు, బయటకు వెళ్తున్నప్పుడు మీరు యాక్చువల్గా లాక్డౌన్లో ఉన్నప్పుడు కంటే చాలా లాక్డౌన్లో ఉన్నప్పుడే మీరు అనేక సూత్రాలు పాటించారు, చెప్పినవన్నీ విన్నారు, ఇప్పుడు వినటం లేదు, ఎలా పడితే అలా బయటకు వెళ్తున్నారు, మాస్క్ ధరించడం అనేది మీ యొక్క అవసరం కింద గుర్తించండి అని రకరకాలుగా ఆయన కేవలం కోవిడ్కి సంబంధించి దాని కంట్రోల్కి సంబంధించి అంశాలను వివరిస్తూ మరొక 3 నెలల పాటు నవంబర్ వరకు కూడా ఉచిత రేషన్ అనేదాన్ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పేద కుటుంబాలందరికీ కూడా 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చెన్న ఇట్లా మేము ఇస్తాము, మనం మీరు నిశ్చింతగా ఉండండి, దాని గురించి ఏం బాధపడకండి, కానీ అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండండి, మన అందరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలా, ఎదుర్కోకపోతే కష్టమవుతుందని ఒకలాంటి చిన్న మనకైతే మొట్టికాయలు వేసినట్లు చిన్న అదిలించినట్లు మీరు జాగ్రత్తగా ఉండట్లేదు అని నాకు తెలిసి, అంటే మనం అర్థం చేసుకున్నంత వరకు 4 గంటలకి ప్రధానమంత్రి మోడీ ప్రసంగం అని అనగానే ఇంక్లూడింగ్ చైనా పాకిస్తాన్తో సహా చూస్తారు వాళ్ళు బహుశా ఏం జరగబోతుంది, మోడీ ఈ అంశంలో తీసుకునే చర్యలకి ఎట్లాంటివి మనం మెసేజింగ్ ఇవ్వబోతున్నారని చూస్తారు. ఆ రోజున మోడీ కంప్లీట్గా అసలు చైనా గురించి ఒక్క విషయం కూడా మాట్లాడకపోవడం ద్వారా ఈ సరే ఐఎమ్ ఇగ్నోరింగ్ యూ, నువ్వు మీరేమి మాకు పెద్ద విషయం కాదు, మా బోర్డర్స్లో మా సరిహద్దుల్లో మా సైనిక బలాలకి పరిపూర్ణమైనటువంటి వాట్ వి కాల్ ఇట్ యాస్ మేము ఇచ్చేసాము, పరిపూర్ణమైనటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాము, మీరు చేస్తే ఏ రకమైనటువంటి దుశ్చర్యలకైనా కూడా వాళ్ళు సమాధానం చెప్తారు అనేది ఆయన కన్సిడర్ చేస్తూ చెప్పినట్లు. అలాగే ఐఎమ్ అండర్ కంట్రోల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, మీరేమి దాని గురించి వీరలు అనుకోవాల్సిన అవసరం లే, ఇది ఒక పెద్ద విషయం కాదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అని చెప్పినట్లు. అలాగే పాకిస్తాన్కి సంబంధించి కూడా మీరు ఎన్ని మీరును చైనా కలిసి ఎన్ని ఇది చేసినా కూడా మీ థ్రెట్స్ని నేను పట్టించుకోరని చెప్పినట్లు. అలాగే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నిరంతరం ఇష్యూ పైన రకరకాల మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్కి ఒక అన్యాయపదేశంగా మెసేజ్ చెప్పినట్లు. ఐ జస్ట్ లీస్ ఐమ్ నేను మీకు మీ మాటల్ని మీ రాజకీయ కోమిమెరసల్ని నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేను. నా దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం, కరోనా పైన పోరాటం ముఖ్యం, అంతే తప్ప మీరు పిచ్చి పిచ్చిగా ఐ వెరీ మచ్ సారీ మీరు ఏదైతే ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారో రాజకీయ లక్ష్యాల కోసం, ఆ లక్ష్యాలని నేను ప్రధానిగా నేను పట్టించుకోవడం మానేశాను అని చెప్పినట్లు. హి హాస్ గివెన్ ఎ మెసేజ్ టు ఎవ్రీబడి. సో ఈ క్రమంలో ఏం జరిగింది అని అంటే, అరే ఈ రోజున అయిపోయిందా అంతేనా, మోడీ ఏదో మాట్లాడుతాను అనుకుంటే ఏదో మాట్లాడారు, కంట్రోల్ తప్పింది అనుకున్నారు, చాలా రకాలుగా అనుకున్నారు. బట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ హీ వాంటెడ్ టు కన్వే డైరెక్ట్లీ కార్యక్షేత్రానికి వచ్చి, ఒక మిలిటరీ బేస్ దగ్గరికి వచ్చి, స్ట్రాటజిక్ లొకేషన్ దగ్గరికి వచ్చి, ఈ రోజున మోడీ చూపించినటువంటి గెస్చర్ ఏదైతే ఉందో ఇట్స్ రిమార్కబుల్. ఇదొక మైలు రాయి కింద చెప్పచ్చు. మీకు గుర్తుందో లేదో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఆయన చాపర్ మన అరుణాచల్ ప్రదేశ్ రావడానికి కూడా చైనా అడ్డు చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ మన భారత్లో అంతర్భాగం అని తెలుసు, దాని మీద డిస్ప్యూట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది చైనా ఎప్పటికప్పుడు చేస్తూ. అసలు భారత ప్రధాని అక్కడికి వస్తానంటేనే హెలికాప్టర్కి అనుమతి ఇవ్వడం ఇన్ ద సెన్స్ ఎయిర్ స్పేస్లో ప్రవేశించడం కుదరదు, ఇది మా ఎయిర్ స్పేస్ అని క్లెయిమ్ చేసుకున్నట్లు. అప్పుడు దాని మీద ఓకే నిరసన భారతీయుల్లో వెలువెత్తినా కూడా ప్రభుత్వం అప్పుడు అంత గట్ ఫీల్ చూపించలేకపోయింది. అలాంటిది ఈ రోజున మోడీ డైరెక్ట్గా స్ట్రాటజిక్ లొకేషన్కి వెళ్ళి బంకస్లో ఈ పరిస్థితిని సమీక్షించిన తర్వాత దాదాపు ఒక గంట సేపు ఆయన ప్రసంగించిన విధానం చూస్తే గనక ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఫోర్సెస్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా ఉంటాయి. ఫోర్సెస్ ఇన్ ద సెన్స్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏదైతే ఎస్పెషల్గా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. మన బయట ఎన్ని రాజకీయాలు పిచ్చి మాటలు మాట్లాడినా ఈ మన ప్రత్యర్థి పార్టీలు రకరకాలుగా వాళ్ళని డౌన్గ్రేడ్ చేయడానికి ప్రయత్నించినా, జమ్మూ కాశ్మీర్ బోర్డర్ అంశంలో కావచ్చు, ఇటు సైడు నార్త్ ఈస్ట్లో కావచ్చు, వాళ్ళపైన ఎన్ని రకాల విషయం చెప్పడానికి ప్రయత్నం చేసినా దే ఆర్ అప్ టు దే టాస్క్ దట్స్ ఇట్. వాళ్ళ యొక్క కార్యం ఏదైతే వాళ్ళకి అప్పచెప్పబడిందో దానిపైన మాత్రమే శ్రద్ధ పెడతారు తప్ప అలాంటివి పట్టించుకోరు. అలా అని వాళ్ళని పూర్తిగా డిమీన్ చేస్తూ ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే ఎక్కడో చోట కొంచెం అరే మన సర్వీసెస్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. బికాస్ ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల యొక్క పనితీరుకు ఆధారంగానే, ఆ ప్రభుత్వాల యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే ఫోర్సెస్ పనిచేయాల్సి ఉంటుంది. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ, చైనాలాగా నియంత పాలన కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి పార్టీ సోల్జర్స్ కాదు మన వాళ్ళు. చైనాలో అయితే పార్టీ సోల్జర్స్, ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలో ఉంటుంది, చచ్చిపోయే వరకు ఆ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడే దేశానికి అధినేత అవుతున్నట్టుగా కొత్త బిల్లు వచ్చింది. ఆ పార్టీ కింద పనిచేస్తారు కాబట్టి అక్కడ ఫోర్సెస్ ఓకే దే వర్క్ లైక్ ఎంప్లాయీస్, జస్ట్ లైక్ ఎంప్లాయీస్, నార్మల్ ఎంప్లాయీస్ కింద పనిచేస్తారు తప్ప దేశం కోసం పనిచేస్తున్నారు అనే భావన వాళ్ళ ఎక్కువ ఉండదు. బట్ హియర్ మన దగ్గర అలా కాదు. మన ప్రభుత్వాలకి ప్రజలిచ్చిన తీర్పుని శిరసావహిస్తూ ప్రజలు ఎన్నుకున్న నేతలు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు. అలా అని వాళ్ళని ఎంతసేపు వాళ్ళు ఎంతమంది డిమీన్ చేసినా ప్రభుత్వం వాళ్ళకి సరిగా వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వకపోతే ఎంతో కొంత వాళ్ళు డీమోరలైజ్ అవుతారు. ఏంటిది వాళ్ళ నిర్ణయాలే కదా మనం అమలు చేస్తున్నాము, మన పైన మనం ఏదైనా ఇట్లాంటి దాడి జరిగితే ప్రభుత్వాలు మన వైపు ఎందుకు నిలబడవు అని ఆలోచిస్తారు వాళ్ళు. సహజంగా ఎవరైనా మనుషులే కదా. అలాంటి క్రమంలో మోడీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మొన్న ఆ ఆపరేషన్లో పాల్గొని గల్వాన్ దగ్గర చైనాతో యుద్ధంలో పాల్గొని ఒక రకంగా బాహాబాహి యుద్ధంలో పాల్గొని వాళ్ళని చాలామంది చైనీస్ సోల్జర్స్ని వాళ్ళు ఎంత అనేది మన క్లెయిమ్, మనం 40 మెంబర్స్ మనం క్లెయిమ్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువే ఉంటుందేమో అని చెప్పి చైనాలో ఉన్నటువంటి ఫోర్సెసే చెప్తున్నారు, వెటరన్స్ చెప్తున్నారు. మన వాళ్ళ కనీసం వాళ్ళ మృతదేహాలను తీసుకెళ్ళడానికి కూడా మృతదేహాలని సరైన అంత్యక్రియలు కూడా చేయకుండా వాళ్ళ యొక్క చావుకి వాళ్ళ యొక్క మృతికి సరైన నివాళులు అర్పించే ప్రక్రియ కూడా లేకుండా అంత స్థితిలో చైనా వెళ్ళిపోయిందని అంటే ఆ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకుల మాట. అదే మన భారతదేశంలో ఎవరైతే ఈ పోరాటంలో అమరులైనటువంటి 20 మంది సోల్జర్స్కి ప్రధాని మోడీ అక్కడొక స్మారకం, ఎలాగ తాత్కాలిక స్మారకం ఒకటి ఏర్పాటు చేస్తే ఆ 20 మంది ఫోర్సెస్ లైక్ సైనికుల యొక్క ఫోటోస్కి ఆయన చిత్రపటాలకి నివాళులు అర్పించడం ద్వారా ఇగో మేము మా దేశం కోసం పనిచేస్తున్నటువంటి మా దేశ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి మేము సముచితమైనటువంటి గౌరవం ఇస్తాము, మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము అనే ఒక విధానాన్ని ఒక మెసేజ్ చెప్పడం ద్వారా చైనా అధ్యక్షుడిని డిఫెన్స్లోకి నెట్టినట్లు. చైనా అధ్యక్షుడు గనక ఎంతమంది చనిపోయారో లెక్క బయటికి చెప్పి వీళ్ళు చనిపోయారని చెప్తే మోరల్గా వీక్ అయిపోతాడు దేశం ముందు. చెప్పకపోతే ఫోర్సెస్ ముందు వీక్ అయిపోతున్నాడు ఆయన. నాకు మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం అక్కడ వెటరన్స్ అందరూ కూడా అంటే మాజీ సైనికాధికారులు ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసినటువంటి సైనికాధికారులు ఇట్స్ లైక్ ఇక్కింగ్ దెమ్ దట్ అరే మన వాళ్ళ యొక్క త్యాగాన్ని మన దేశం ఎందుకు గుర్తించట్లే, భారతదేశం అంత గౌరవంగా వాళ్ళకి సైనిక బంధనాలతో అంత్యక్రియలు జరిపించి ఒక అత్యద్భుతమైనటువంటి అంత్యయాత్రలు చేసి వాళ్ళకి సగౌరవంగా లైక్ సైన్యంలో ఇచ్చేటువంటి ఏదైతే లైక్ లాస్ట్ రైట్స్ ఉంటాయో ఇచ్చివాసినటువంటి ఆచారాలు ఉంటాయో సంప్రదాయాలు ఉంటాయో ఆ సంప్రదాయాలతో వాళ్ళని సాగనంపితే మన దేశంలో ఎందుకు అలా చేయటం లేదు, ఎందుకని మన సైనికుల మరణాలను కప్పిపెడుతున్నారని ఒక భావం అక్కడ సోల్జర్స్ అక్కడ వెటరన్స్ అక్కడ జనాల్లో కూడా వస్తుంది. సో ఇదొక ఈ రోజున మళ్ళీ మోడీ అక్కడ వెళ్ళడం ద్వారా ఇంకొకసారి ఆ దాన్ని రేపినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో లేదా చైనా ప్రజలకి ఆ సందేశాన్ని ఇచ్చినట్లు మేము మా వీరులను ఇట్లా గుండెల్లో పెట్టుకుంటామని. సో ఇది అయిపోయిన తర్వాత ఒక గంట సేపు పాటు ప్రసంగించినటువంటి మోడీ యొక్క ప్రసంగం అది ఎంత ఉత్తేజితంగా ఉందనేది మనం పదే పదే మనం చూస్తే దాని గురించి బాగా అర్థమవుతుంది. ఆయన అంటే కొన్ని జాగాన్స్ ఏదైతే యూజ్ చేశారో అది నేను కొన్ని మాట్లాడతాను. ఆయన ఏం చెప్పారనంటే ఎక్కడ ఆయన చైనా గురించి ప్రస్తావనేది ఎలా చైనా అనే మాట నేరుగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎస్ ప్లీజ్ ఐ థింక్ సమ్వన్ ఈజ్ ఆన్ కాల్. హలో
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 యా వినపడుతుంది, ఎవరండి మాట్లాడేది? ఎవరు
అన్నయ్య? భారత్ మాత
శివారెడ్డి నేదు బా చెప్పు చెప్పు శివ
శుభాకాంక్షలు
బాగున్నాయా?
ఎప్పటి నుంచో కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణం రాజు ఇష్యూ ఒకటి గోయింగ్ అన్.
ఓకే,
సో మల్టిపుల్ పార్టీ తీసుకున్నటువంటి టర్న్ ఏదైతే ఉందో షోకాజ్ నోటీస్ పంపించడం గానీ, సో తన పైన అనర్హత వేటు వేయడానికి భారత స్పీకర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం కానీ, సో అది సరైన క్రమమే అంటారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో వేరే పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి వంశీ గారు కావచ్చు, ఇంకా ఎవరైతే వైఎస్ఆర్ సిటీకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేక సభ్యులుగా గుర్తించడానికి వీళ్ళకి ఎట్లయితే అవకాశం ఉంటుందో, అలానే పార్లమెంట్ లో కూడా అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు మీడియాలో ఉప ఎన్నికలు వస్తాయి, సో ఇప్పుడు ఎవరి బలం ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అది కుదురుతుందా కుదరదా ఇప్పుడు అని
అంటే, యాక్చువల్ గా శివ మనం ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడేది ఏంటంటే, నేను ఇప్పటిదాకా మన చైనా బోర్డర్లో జరిగినటువంటి స్టాండ్ అప్, అది ఈ రోజున మోడీ ఆకస్మిక పర్యటన ఏదైతే ఉందో దాని గురించి మనం ఒక 5-10 నిమిషాల పాటు ప్రసంగం గురించి మనం వివరించుకున్న తర్వాత మనం స్థానిక రాజకీయాల దగ్గర కూడా వద్దాం. ఈ రోజు మీరు చూసే ఉంటారు శివ, లైక్ చైనా విజిట్ మన లేహ్ దగ్గర ప్రధాని మోడీ దిగిన దగ్గర నుంచి దిగిన తర్వాత ప్రసంగం వరకు జరిగే ఆద్యంతం జరిగినటువంటి అంశాలు ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయనేది మనం ప్రజలకు అర్థం కావాలి. యాక్చువల్గా ఒకటి ఏంటంటే, ఐ థింక్ ఇది అయిపోయిన తర్వాత మోడీ ఇవ్వదలుచుకున్న సందేశం అనే దాన్ని మన పర్సెప్షన్లో మనం ఎలా చూస్తాము, చైనా యొక్క స్టాండ్ ఎట్లా ఉండొచ్చు, ఇది దీని వెనకాల స్ట్రాటజిక్ మూవ్స్ ఎట్లా ఉండొచ్చు. ఎందుకంటే మోడీ చాలా మందికి ఒక కొరకరాని కొయ్య, వీళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ప్రయత్నం చేసి ఏదో టూరిస్ట్ కోసం వెళ్ళారు, ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చి ఒకలాంటి వంకర సమాధానాలు వంకర విశ్లేషణలు చేసే క్రమంలో దీని వెనక ఉద్దేశాన్ని మనం ప్రజలకి మనం ఎవరైతే శ్రోతలు ఉన్నారో శ్రోతలకి చెప్పాలి. ఇది అయిన తర్వాత మనం రాజకీయాల దగ్గరకు వద్దాం, స్థానిక రాజకీయాల దగ్గరకు వద్దాం. మనం ఆ ఎపిసోడ్ ఒక రోజంతా ఎపిసోడ్ చేసినా నడుస్తుంది ఈ వైసీపీ మరియు రఘురామకృష్ణరాజు గారి యొక్క
అది ఎందుకు లేవలేదు అంటే ఆయన టీటీడీ భూముల గురించి మాట్లాడింది కాబట్టి అది యావత్ హైందవ ధర్మానికి సంబంధించింది కాబట్టి దానిపైన అడిగాను. ఇక్కడ అందరికి తెలియాలి కదా, ఒక టర్న్ ఒక మంచి టర్న్ గురించి మాట్లాడినందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి.
ఓకే ఓకే, మనం
మీరు కంటిన్యూ చేయండి,
ఈ రోజు మోడీ ప్రసంగం విన్నారా మీరు?
విన్నాను విన్నాను.
ఓకే, సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ మీరు దాంట్లో కీ పాయింట్స్ ఏంటో అబ్జర్వ్ చేసింది అని చెప్పగలుగుతారా? ఎలా ఏం మాట్లాడారు, ఏం చెప్పారు?
2014 వరకు ఏదైతే యూపీఏ 1 యూపీఏ 2 లో మన్మోహన్ సింగ్ గారు కనీసం అరుణాచల్ ప్రదేశ్ కి మన సొంత భూభాగమైనటువంటి దాంట్లోకి వెళ్ళడానికే మనం పర్మిషన్ తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న భారతదేశాన్ని ఈ రోజున వాళ్ళ ఆక్యుపైలో ఉన్నదానికి కూడా వెళ్ళి ధైర్యంగా అక్కడ భారత మాత కోసం, భారతదేశ భౌగోళిక పరిస్థితుల కోసం పోరాటం చేస్తున్న సోల్జర్స్ అందరికీ డైరెక్ట్ గా ధైర్యాన్ని ఇంజెక్ట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళిండు.
ధైర్యాన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయక్కర్లేదు ఎవరు, వాళ్ళకి వాళ్ళు స్వతహాగా భారత ఆర్మీ ఇస్ క్వైట్ ప్రొఫెషనల్, క్వైట్ కరేజియస్ అండ్ క్వైట్ లైక్ వాళ్ళు చాలా శక్తివంతమైన సైన్యం. వాళ్ళకి నైతికంగా మద్దతు ఇవ్వడం అంటే వాళ్ళ యొక్క మోరల్ ని ఇంకా పెంచడం, బూస్టప్ చేయడం. అవును, ఆ మాట్లాడే క్రమంలో ఆయన కొన్ని వాడినటువంటి అంశాలు యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే ఏదో ఏదో రెటరిక్ కింద చెప్పేస్తుంటారు, ఎందుకంటే ఇది పొలిటికల్ గా ఏమైనా వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని. కానీ ఆయన ఆయన చెప్పిన అంశాల్లో నాకు ఇద్దరే, నాకు ఏదైనా నేను ఒక చర్య తీసుకోబోయే ముందు లేదా ఒక ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు నేను ఎవరికైనా ఎవరిని గౌరవిస్తానంటే ఇద్దరిని, ఒకటి భారత మాతని, ఇంకొకటి మన లైక్ సైనికుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గౌరవిస్తూనే వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగానే. అంటే హీ హాస్ జస్ట్ సెడ్ దట్ లైక్ దిస్ ఇస్ అల్టిమేట్, యాక్చువల్ గా వీఆర్ రీస్టెప్ట్ ఇన్ అల్టిమేట్ స్టేజ్, మనం చనిపోయినటువంటి యొక్క వాళ్ళ యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూనే ఉందాం. అది 4-5 సార్లు ఆయన రిపీట్ చేశాడు. ఎందుకు రిపీట్ చేశాడంటే ఇట్స్ ఆల్ లైక్ చైనాలో కనీసం చచ్చిపోయిన వాళ్ళని యొక్క శవాలని వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా ఇవ్వలా, ఓన్లీ నోటిఫికేషన్ పంపించారు. పంపించి బాబు ఇలా జరిగింది, మీరు ఎక్కడ దీన్ని ఎక్కడ పబ్లిసైజ్ చేయొద్దు, మేము అంత్యక్రియలు చేస్తున్నాం, మీరు వచ్చి కనపడి చేసుకుని పరిమితంగా మీ కుటుంబ సభ్యులు చెల్లిపోండి అన్నారు. కానీ వాళ్ళు కూడా సోల్జర్సే కదా, చైనా కూడా, చైనాలో కూడా మన మనుషులు, ఒక దేశానికి సంబంధించి ఒక సైనికుడు వాళ్ళ దేశం, అది ఆఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీ సైనికులు అని అనుకుందాం, కానీ దేశం కోసమే పోరాడుతున్నట్లని వాళ్ళకి తగిన రీతిలో గౌరవం ఇవ్వడంలో జింగ్పింగ్ ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఆయన లేహ్ వేదికల లేహ్ దగ్గరలో అంటే మన బోర్డర్ దగ్గరలో ఉన్న మిలిటరీ బేస్ నుంచి చెప్పడం అనేది ఒక రకంగా చైనాని, చైనాకి పించింగ్. అది ఇది ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది, మా దేశంలో మా సైని మన సైనికులకు ఎందుకు ఇవ్వరు మీరు అనేది. అలాగే తన పేరేంటి మన 20 మెంబర్స్ యొక్క వాళ్ళు కంటిన్యూ చెప్తూ వీరభోగ్య వసుంధర అని ఆయన ఎందుకు చెప్తారు? వీరభోగ్య వసుంధర అంటే, వసుంధర అంటే భూమి, ధరణి సంస్కృతంలో, వీరభోగ్య అని అంటే రాజ్యం, మనం తెలుగులో చెప్తాం కదా రాజ్యం వీరభోజ్యం అని. మీరు అదొక ఇట్ ఇంట్రెన్సిక్ గా ఇట్ ఈస్ క్యారింగ్ సచ్ ఎ సాలిడ్ మెసేజ్ దట్ మేము దేనికైనా సిద్ధమే, ఈ అంశంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. మీ ఎక్స్పాన్షనిజం కి ఆయన ఎక్కడ చైనా పేరు వాడలా ఈ రోజుకి విశ్లేషణల్లో. అంటే మనం ఆస్టిస్ మాట్లాడుకోవాలి, అది ఎవరైనా కావచ్చు, సామ్రాజ్యవాదం విస్తరణవాదం అనేది ఇప్పుడు చైనా, అంతకుముందు యుఎస్ఈస్ ఆల్సో ద సేమ్, రష్యా అంతకుముందు అదే పరిస్థితుల్లో ఉండేది. సో కాబట్టి ఇలాంటి రోజులు పోయాయి, ఈ విస్తరణవాదం అనే దాన్ని మేము సమర్థంగా తిప్పికొడతాము, మేము అభివృద్ధి మీద శ్రద్ధ పెడుతున్నాం, మా దేశంలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి అభివృద్ధి మీద శ్రద్ధ పెడుతున్నాం, కానీ దేశం యొక్క సార్వభౌమత్వం పైకి కనుక చెయ్యేస్తే మొన్న ఏం జరిగిందో మీకు తెలుసు కదా అన్నాడు ఆయన. అనడం ద్వారా మళ్ళీ పిన్ను పెట్టి పొడిచినట్లు, చొరకత్తితో పొడిచినట్లు అయిన తర్వాత, ఇది మన లైక్ మన సిడిఎస్ తో పాటు దాని తర్వాత ఏం చేశారు, మన జరిగిన ప్రాంతంలో వాళ్ళతో మాట్లాడుతూ అయిన తర్వాత, సారీ ప్రసంగంలోనే మాట్లాడుతూ, ఈ దానికి సంబంధించి ఇది ఒక స్టాండ్ ఆఫ్ ఉందని ప్రపంచం మొత్తం తెలుసు, అవునా? అందరూ ప్రపంచం అంతా ఏం కోరుకుంటున్నారు, భారత్ అండ్ చైనాల మధ్య జనరల్గా ఎవరిని ఏం చెప్తారనంటే సహృద్భావ వాతావరణంలో శాంతిపూర్వకంగా చర్చలు జరిగి ఈ రెండు ఏషియన్ జైంట్స్ అయినటువంటి, ఆసియాలో రెండు అతిపెద్ద దేశాలు అయినటువంటి రెండు దేశాల మధ్య ఏ రకమైనటువంటి క్లాషెస్, ఘర్షణలు రాకూడదు, కాబట్టి దీనికి ఒక శాంతి మంత్రం పఠించండి అని చెప్తారు ఎవరైనా. ఇది సహజంగా జరిగే డిప్లొమాటిక్ ప్రక్రియ, అవునా? అయితే ఆయన ఏమన్నాడనంటే, బలహీనుడే శాంతిని శాంతిని దాని ఏమంటారు తీసుకుని రాలేరు. శాంతి రావాలనంటే బలం కావాలి, కరేజ్ కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావడం అనే అంశంలో ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, బికాజ్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్, వీఆర్ అందరూ మన వాళ్ళు మనమే చెప్తా ఉంటారు. మన వాళ్ళతో పోలిస్తే మనకి ట్యాంకులు తక్కువ, చైనాతో పోలిస్తే మన దగ్గర యుద్ధ విమానాలు తక్కువ, యుద్ధ నౌకలు తక్కువ. మీరు స్ట్రాటజిక్ లొకేషన్స్ బేస్ చేసుకుని అన్ని 3,300 ట్యాంకులు ఉంటే 3,300 ట్యాంకులు తీసుకొచ్చి మన మీద కూర్చున్నాడు అనుకో, చైనా పక్కన వేరే దేశం వాడు వాడితో పెట్టుకో, వాళ్ళ దేశంలో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా. చైనా ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ లార్జెస్ట్ బోర్డర్, దాదాపు 19 దేశాలతో చైనాకి బోర్డర్ ఉంది. 19 దేశాలతో బోర్డర్ ఉన్న చైనా హ్యాస్ టు ఈక్వల్లీ పుట్అప్. మనకే మనకిక్కడ మనకి బోర్డర్ ఎవరితో ఉంది, మనకి బంగ్లాదేశ్తో బోర్డర్ ఉంది, పాకిస్తాన్తో బోర్డర్ ఉంది, చైనాతో ఈ కొంత బోర్డర్ చైనా ఆక్యుపై చేసుకోవడం వల్ల వచ్చింది, నేపాల్తో బోర్డర్ ఉంది, అట్లాగే మన ఈ చిన్న చిన్న దేశాలు ఈ తూర్పు ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న దేశాలతో మనకి బోర్డర్స్ ఉన్నాయి. చైనా మనకు మిగతా ప్రాంతం అంతా ఏముంటది, మన ద్వీపకల్పం కదా, మనకి మనకి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ఉంటాయి కాబట్టి మనకు అటువైపు సీ రూట్ ఒకటే ఉంటుంది చైనా. కానీ చైనాకి భౌగోళికంగా ఇన్ని దేశాలతో ఉన్న సరిహద్దుల్లో ఇట్ హ్యాస్ టు ఈక్వల్లీ పుట్అప్ హిస్ స్ట్రాటజిక్ రిసోర్సెస్. మనకి దాంట్లో మనకు సగం ఉన్నా అంటే కంపారిజన్ చెప్పాల్సి వస్తున్నప్పుడు ఇలాంటి వీళ్ళు ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాదు. ఊరికే తీసుకొచ్చి మనకి అంది వాళ్ళకి అన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మనకు తక్కువ ఉన్నాయి. మనకు తక్కువ ఉంటే మనకు అవసరమైనంత వేరే ఉంటాయి. మనకు శత్రుత్వం అనేది ఈ 2 దేశాలతో ఉంది. ఆ 2 దేశాలతో ఎలా డీల్ చేయగలుగుతామో ఆ డీల్ చేయడానికి తగ్గంత సమాయత్తం అవుతున్నామని చెప్పారు. పైగా ఆయన ఏం చెప్పారు, ఆ మన బోర్డర్స్ లో సరిహద్దుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కోసం స్పెండింగ్ ని మేము 3 రెట్లు పెంచుతామన్నాడు ఆయన. రెట్టింపు చేయడంతో కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 3 రెట్లు పెంచి బోర్డర్స్ ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తాము. ఆర్ ప్రైమరీ ఫోకస్ ఈస్ like the saving the sovereignty of this country, protecting the sovereignty of this country, ee desha sarvabhoumatvanni kaapadadam maa prathama kartavyam ani chepparu. Atlaage infrastructure tho paatuga sainika balaliki kavalsinatundi anta aayudha sampattini athyadhunika parikaralni veetannittipaina kuda maa budgetary allocations mem penchutunnamu ani chepparu. And it is like ante meeku we are fully prepared, meer etla vachina ane oka message cheppadam dwara ఆయన ఏం చేస్తారంటే ఒక సవాల్ విసిరారు చైనాకి. ఇది జరుగుతూ ఉండగానే ఇండియన్ ఫారిన్ సెక్రటరీ, మన విదేశాంగ శాఖ కార్యదర్శి జపాన్కి, ఫ్రాన్స్కి, యుఎస్కి, జర్మనీకి, అట్లాగే రష్యాకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క విదేశాంగ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఎల్ఏసీలో జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించిన అంశాలను అప్డేట్ చేశారు. అప్డేట్ చేసి జపాన్ లాంటి కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళ ఫారిన్ సెక్రటరీ, వాళ్ళ ఫారిన్ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ మేము సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం, కానీ ఇలా అడ్డం పెట్టుకుని, శాంతి అనే మాటని అడ్డం పెట్టుకుని మీరు చైనా చేసే ఈ కొంచెం భూమిని ఆక్యుపై చేసుకుంటూ మీతో స్టాటస్కోల్ని మార్చేస్తూ, సరిహద్దుల్ని చెరిపేస్తూ మార్చేస్తూ రకరకాలుగా ఘర్షణ పెట్టుకునే విధానానికి మేము వ్యతిరేకం అని జపాన్ చెప్పింది. అలా చెప్పడం ద్వారా వీ స్టాండ్ మోరల్లీ విత్ ఇండియా అని చెప్పేసారు వాళ్ళు. సేమ్ యాజ్ ద కేసు విత్ రెస్ట్ ఆఫ్ వాళ్ళు కూడా అప్రైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క అది అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. మిగతా కంట్రీస్ కూడా ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్కి సపోర్ట్ చేస్తున్నట్లుగానే మాట్లాడే, మోరల్ గా భారత్ నే సపోర్ట్ చేస్తూ మద్దతుగా మాట్లాడాయని. అయితే ఈ క్రమంలో అంటే హీస్ లైక్ ఫ్లేరింగ్ ఆల్ హిస్ గన్స్, లైక్ బ్లేజింగ్ ఆల్ హిస్ గన్స్ ప్రాపర్లీ, అన్ని అటు దౌత్యపరంగా. ఇంకొకటి దాని ఏమంటారు, ఫ్రంట్ లైన్స్ లో ఉన్న సోల్జర్స్ కి మోరల్ బూస్టప్ చేసే విధంగా, వాళ్ళకి అవసరమైతే దేనికైనా నేను సిద్ధం అని చెప్పే విధంగా, నేను దేశం మొత్తం మీ వెనకే నిలబడుతుందని చెప్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రసంగం విన్న తర్వాత ఆబ్వియస్ గా చైనా ఫోర్సెస్, నేనేమంటానంటే నా దృష్టిలో ఇది ఏంటంటే, హీ లాక్డ్ చైనా ఫుల్లీ విత్ హిస్ హార్న్స్. ఇదొక చైనా ఎటు కదలాలన్నా దే కెనాట్ ఇగ్నోర్ మోడీస్ వార్నింగ్ టుడే. మోడీ ఈరోజు ఇచ్చినటువంటి హెచ్చరిక, ఒక రకంగా ఆయన ఫార్వర్డ్ పొజిషనింగ్ లో మూవ్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు ఇదే కబుర్లు వింటాం, ఎన్ని సంవత్సరాల పాటు ప్రతిసారి ముందుకు రావడం, ఏదో చర్చలు అని చెప్పడం, కాదని అనడం, టెంపరీ స్ట్రక్చర్స్ ని ఎరెక్ట్ చేయడం, అయిన తర్వాత మళ్ళీ దాని పర్మనెంట్ స్ట్రక్చర్స్ కింద మార్చడం, ఈ బోర్డర్స్ లో ఎంతకాలం ఈ అరాచక విధానం కొనసాగుతుంది? నో మ్యాన్స్ ల్యాండ్ లో కూడా వాళ్ళు స్ట్రక్చర్లు ఎందుకు కన్సిడర్ చేయాలా? అలాంటి అంశాన్ని ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పడం ద్వారా ఇప్పుడు బాల్ జింగ్పింగ్ చేతుల్లోకి వెళ్ళింది, కోర్టులోకి వెళ్ళింది. జింగ్పింగ్ మన చైనా అధ్యక్షుడు. ఇప్పుడు ఒక రకంగా హీ హాస్ గివెన్, అంటే రాజ్యం వీరభోజ్యం అని చెప్పడం ఒక రకంగా వార్ క్రై, యుద్ధ నినాదం చేసినట్లు, మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పినట్లు. ఇది చెప్పినప్పుడు హౌ మన హౌ ద జింగ్పింగ్ షుడ్ రియాక్ట్ అనేది వాళ్ళు కనీసం ఆలోచించుకోవడం కొంచెం టైం పడుతుంది. కానీ ఎలా రియాక్ట్ అవ్వాలి వాళ్ళు, ఈ రియాక్ట్ అయ్యే అంశం ఏంటి? లేదు, వెంటనే మన జరుగుతుండగానే ప్రధాని పర్యటన జరుగుతుండగానే చైనా విదేశాంగ ప్రతినిధి ఒక ఆయన మీడియా ముందుకు, స్పోక్స్ పర్సన్ మీడియా ముందుకు వచ్చి మేము ఎస్కలేట్ చేయదలుచుకోవట్లేదు, మేము వెనక్కి వెళ్ళాలి, మేము అక్కడ టెన్షన్స్ ని డిఎస్కలేట్ చేయాలని అనుకుంటున్నాం, మేము భారత్తో చర్చలు చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము ఈ పరిస్థితిని గమనిస్తున్నాం అని చెప్పింది చైనా, చైనా విదేశాంగ శాఖ. అంటే వాళ్ళు ఇంకొంచెం వెనక్కి తగ్గితే, ఒక పక్కన ఆల్రెడీ హాంకాంగ్ పైన సెక్యూరిటీ లా ప్రయోగించి వాళ్ళపైన హాంకాంగ్ లో ఒకలాంటి అలజడి క్రియేట్ చేసింది చైనా. అంతర్గతంగా చైనాకి 100 రకాల ఇబ్బందులు ఉన్నాయి. హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి కోరుకుంటుంది, స్వతంత్రంగా రాజ్యం స్వతంత్ర దేశంగా ఎదగాలని కోరుకున్న క్రమంలో వాళ్ళ యొక్క హక్కుల్ని అణగదొక్కుతూ తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఒక పక్కన ఇంకొక ఇష్యూ. ఇలాంటి టైంలో అంటే మెయిన్లీ చైనా ఈజ్ లైక్ ఏ మైటీ పార్, అది ఒక పెద్ద పెద్ద సామ్రాజ్యవాద శక్తి, ఎదురు తిరిగితే ఎదురు అయిపోతుంది అనుకునే చైనాని ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఎక్కడ చైనా పేరు తీసుకోకుండా హెచ్చరించడం ద్వారా వాట్ హీ హాస్ కమ్యూనికేటెడ్ ఈజ్ దట్ చైనా ఈజ్ ఏ వీక్ కంట్రీ. మీరు నేనే మొదటి ఓకే రణనినాదం చెప్పిన తర్వాత ఇప్పుడు సరిగా చైనా రెస్పాండ్ అయ్యే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. భారత్ డిప్లొమాటిక్ గా అన్ని ఛానల్స్ ని క్లోజ్ చేసింది, కాన్ఫ్రంటేషన్ కి నేను అవసరమైతే మేము సిద్ధమని చెప్పింది. ఒకలాంటి ఉత్తేజితపూర్తి ప్రసంగంతో మోడీ ఏదైనా సిసిఎస్ మీటింగ్ వెళ్లారు, చాలా కీలకమైన భేటీ జరుగుతుంది, జరిగిన తర్వాత దీనిపైన ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటి జరిగే క్రమం, ఇన్ని క్రమాల మధ్య చైనా ఒకవేళ గనక ముందుకు వస్తే యుద్ధం జరగడం, నష్టం జరగడం, అది సంబంధించి ఆన్లైన్. హలో ఓకే, నష్టం జరగడం, ఇవన్నీ మనం ఎన్ని రకాలుగా తీసుకున్నా కూడా మనం ప్రిపేర్ అయిపోయి మనం చెప్పడం ద్వారా, ఓకే ప్రిపేర్ అయ్యడం చెప్పడం ద్వారా మేము రైట్ ఓకే ముందుకు వస్తే నష్టం యుద్ధం చేసేసుకుందాం. ఈ దశాబ్దాలుగా ఉన్నటువంటి గొడవల్ని డిప్లొమాటిక్ రూపంలో అవ్వడం లేదు కాబట్టి, చర్చల రూపంలో జరగట్లేదు కాబట్టి, ద్వైపాక్షిక ఒప్పందాలను నువ్వు అమలుపరచట్లేదు కాబట్టి మనం దీనికి వెళ్ళిపోదాం అని ఆయన చెప్పేసినట్లే, చైనా ముందుకు రాకపోతే ముందుకు వస్తే గొడవ యుద్ధం జరుగుతుంది, మేబీ ఇట్స్ లైక్ ఏ షార్ట్ టర్మ్ వార్. దిస్ ఇస్ మై అజంప్షన్ దట్ షార్ట్ టర్మ్ వార్ ఖచ్చితంగా చైనాతో జరుగుతుంది. జరిగితే తప్ప ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి రావనేది నా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం. ఐ థింక్ ఇండియా ఈజ్ ఆల్సో రెడీ, ఫోర్సెస్ ఆర్ ఆల్సో రెడీ, సీరియస్ స్ట్రాటజీస్ ఆల్సో రెడీ, లైక్ ఇమీడియట్ పర్చేసులు అంటే త్వరగా ఈ సమకూర్చుకోగలిగే సాయుధ సంపత్తిని F-35 కానీ అట్లాగే T-90 ట్యాంకర్స్ కానీ ఇట్లా ఏదైతే ఇమ్మీడియట్ గా అవసరమని ఎమర్జెన్సీ పర్చేస్ కోసం ఆర్మీ పెట్టిందో వాటన్నిటికీ ఫండ్స్ అలొకేట్ అవుతున్నాయి, అవన్నీ వస్తున్నాయి, మేము సిద్ధం, రఫెల్స్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ వచ్చేస్తే మేము సిద్ధమని చెప్పేసినట్లు. ఇప్పుడు అంత ఇమ్మీడియట్ బయింగ్ పర్చేస్ ఎందుకు చేయాలంటే మేము సిద్ధంగా ఉన్నాం, దండి యుద్ధం చేసుకుందాం అని. అంటే ఇది యుద్ధ దాని ఏమంటారు, మాకు కావాలి యుద్ధం అని అన్నట్టు కాదు, యూఆర్ ఫోర్సింగ్ అస్ టు గెట్ టు దిస్ లెవెల్, ఈ యుద్ధంలోకి రావడం కోసం ఇంకా మేమైనా మేము సిద్ధపడిపోయామని చెప్పడం ద్వారా చెప్పిన తర్వాత చైనా గనక ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే, జింగ్పింగ్ గనక ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే ఏ రకంగా చూసినా వాళ్ళు ఇరుక్కున్నారు, అలా వాళ్ళు ఇరుక్కున్నారు, ముందుకు వస్తే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే దేశం చైనాకు సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక రకాల డిస్ప్యూట్స్, అంతర్గతంగా ఉన్న అనేక రకాల డిస్ప్యూట్స్ వలన పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతి నుంచి అధికారం మారడం ఖాయం, అంతర్గతంగా కొట్లాటలు పెరగడం ఖాయం, సరిహద్దు దేశాలతో, సరిహద్దు దేశాలు కూడా ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకుని చైనా యొక్క గుత్తాధిపత్యం, ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ముందుకు రావడం ఖాయం. జరిగితే అదొకటి, జరగకపోతే, జరగకపోతే జింగ్పింగ్ ఇల్లు ఆయన చాలా బలహీనమైనటువంటి అధ్యక్షుల కింద ప్రొజెక్ట్ చేయడం, నెరేటివ్ బిల్డ్ చేయడం, పెర్సెప్షన్ బిల్డ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగే క్రమంలో అది కూడా సేమ్ మళ్ళీ అంతర్గతంగా ఏవైతే వీళ్ళు సర్పాస్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఎవరు, అధ్యక్షుడే దేవుడు వాళ్ళకి. ఆయన మైటీ, మనం కొన్ని సినిమాలు చూపించినట్లుగా హీఈస్ ద మైటీ ఓన్లీ, ఆయన యొక్క కరుణా ప్రసంగ ప్రసారాల కోసం, కరుణా దృక్కుల ప్రసరణ కోసం మాత్రమే ప్రజలంతా ఎదురు చూడాలి, ఆయననే ఆరాధించాలి, ఆయన ఫోటోనే పెట్టుకోవాలి, ఇంకేమీ ఉండకూడదు, ఆయన చెప్పిందే లైక్ అల్టిమేట్ ట్రూత్ అన్నట్లుగా బిహేవ్ చేసే చైనా యొక్క రాజ్య వ్యవస్థకి వ్యతిరేకంగా అంతర్గతంగా ఉండే ప్రజాస్వామికవాదులు, స్వేచ్ఛావాదులు, స్వేచ్ఛను కోరుకునే టిబెట్, మన హాంకాంగ్ లాంటి ప్రాంతాలు, ఇవందరూ వీళ్ళందరూ కూడా నేరుగా దాడి చేయడం మొదలు పెడతారు. ఇండియా భారత్ నిన్ను నేరుగా భారత ప్రధాని మిలిటరీ బేస్కి వచ్చి సరిహద్దు దగ్గరికి వచ్చి ఒక రకంగా హెచ్చరిక చేస్తే నువ్వు కనీసం ఏం చేయలేకపోయావు, నీ వల్ల కాదు, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు నన్ను మొదలు పెడితే అదొక ప్రాబ్లం, అప్పుడు అదో ఆ రకంగా కూడా చైనాకి ఇబ్బందే. సో ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ పరిస్థితుల్లోకి చైనాని నెట్టారు మన భారత ప్రధాని మోడీ. కాబట్టి ఇది ఎలా ఎస్కలేట్ అవుతుంది, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లెట్ అస్ టేక్ ఏ బ్రేక్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది,
వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీషో విష్ణుమొట్ల మాట్లాడుతున్నాను. న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన మీరు గనక ఈ కార్యక్రమంలో పంచుకోదలుచుకుంటే 9885567 నెంబర్ పైన ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే +1484364-3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక mind.media నుంచి మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ సమ్వన్ ఇస్ ఆన్లైన్.
హలో
హలో
హలో అండి, నా పేరు సుబ్రహ్మణ్య శర్మ అండి.
నమస్తే సుబ్రహ్మణ్య శర్మ గారు, బాగున్నారా?
బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
బాగున్నాను సార్, చెప్పండి.
అయితే ఒక విచిత్రమైన ఒక అనుమానం వచ్చింది సార్ నాకు.
చెప్పండి సార్.
అయితే మొన్న మోడీ గారు మాట్లాడారు కదా, లైవ్ లో మాట్లాడారు కదా, మూడు రోజుల క్రితం,
అవును,
చైనా గురించి అసలు మాట్లాడలేదు అని చెప్పి, ఏం మాట్లాడలేదు, చైనాని ఎలా ఎదుర్కొంటారు అని చెప్పలేదు అని చెప్పి మీ మీడియా సంస్థలు అన్ని గగ్గోలు పెట్టాయి సార్.
మా మీడియా, అందరు మీడియా సంస్థలు,
మీ మీడియా, మీడియా తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి మీడియా అంటున్నాను.
సరే, ఓకే.
ఇప్పుడు ఈవేళ అక్కడ లడక్ వెళ్ళి ఆయన అంత ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఫార్వర్డింగ్ పోస్ట్ లోకి వెళ్ళి అక్కడ సైనికులకి ధైర్యం చెప్తే, కరోనా ఇంత విస్తరిస్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడేం చేస్తారు ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇదేంటండి అసలు విచిత్రంగాను?
అంటే
మోడీని గుడ్డిగా వ్యతిరేకించడమే మీడియా లక్ష్యమా?
అంటే మీడియా లక్ష్యం యాక్చువల్ గా ఇది మీడియానే కాదు సార్, చైనా యొక్క లైక్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద థింగ్స్ ఎప్పుడైనా కూడా పెర్సెప్షన్ బిల్డింగ్ మీద ఉంటుంది, ఓన్లీ నెరేటివ్ బిల్డ్ చేయడం మీద ఉంటుంది. ఆ క్రమంలో చైనా, మన లాస్ట్ లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ లో కూడా చెప్పుకున్నాం, ఈ ఎక్కడికక్కడ ప్రముఖ మీడియా సంస్థలని, ప్రముఖ లైక్ మేధావులను చెప్పుకునే వర్గాలకి, వివిధ రకాల వర్గాలకి వాళ్ళకి యాడ్ లేయడం ద్వారా లేదా వాళ్ళ సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా తనకు అనుకూలంగా మలుచుకుని ఆ నెరేటివ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో దాన్ని చచ్చినట్లు మీడియా యాజమాన్యాలు చెప్పారు కాబట్టి మీడియా వాళ్ళు అది మాట్లాడాలి తప్ప వాళ్ళకి తెలియదు కదా అసలు అసలు జరుగుతుంది ఏందనేది. కాబట్టి ఈ పెర్సెప్షన్ వారిని బ్రేక్ చేయడం కోసం యాక్చువల్ గా ఆయన ఆ రోజు, ఇప్పుడు మీరు మీరు కాల్ చేయడానికి ముందు మనం దాని గురించి మాట్లాడుకున్నాం, ఆయన ఇగ్నోర్ చేయడం ద్వారా చైనా అయినా అసలు అసలు విషయమే కాదంటే వదిలేశాడు ఆయన. యూఆర్ నాట్ అట్ ఆల్ ఈవెన్ యువర్ ఇట్స్ లైక్ డౌన్ గ్రేడెడ్, నేను నేను పట్టించుకోవాల్సినంత పెద్ద అంశం కాదన్నట్లుగా వదిలేశాడు చైనా ఆయన. ఇట్స్ అ ప్యూర్లీ బ్రెయిన్ గేమ్. మేమేదో మీరు మా పొలిటిక్స్ మీ పొలిటిక్స్ సంబంధించి మీరు దూరద్దు, మీకు సంబంధించి నేను నా దేశానికి నేను అడ్రస్ చేయాలో అది అడ్రస్ చేసుకుంటా, మీరు నాకు పెద్ద ముఖ్యం కాదన్నట్లుగా చేశాడు. అంటే వాళ్ళు కోరుకున్న దానికి, అలాగే చైనా ప్రతినిధులుగా మీరు ఎవరైతే చెప్తున్నారో భారత్ లో ఉంటూ చైనా ప్రతినిధులుగా బిహేవ్ చేస్తూ కొన్ని పొలిటికల్ పార్టీలు, అంటే మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, మన సీతారాం యేచూరి గారు కావచ్చు, డికే రాజా కావచ్చు, ఇట్లాంటి అట్లాగే కొంతమంది లాయర్లు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కావచ్చు, జాతీయ స్థాయి మీడియాలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నామని చెప్పుకునే వ్యక్తులు కావచ్చు, ఎన్డీటీవీ లాంటి మీడియా ఛానల్స్ కావచ్చు, నేను ఓపెన్ గానే చెప్తున్నా మీరు ఇందాక అన్నారు కాబట్టి, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారని అంటే చైనాకు అనుకూలంగా వచ్చే పెర్సెప్షన్ బిల్డింగ్ కోసం, ఆహా మోడీ భయపడిపోయారా, చైనా గురించి అసలు చెప్పలేదు, ఏదో అనుకున్నాము, ఏదో చెప్పారు అని వీళ్ళు చెప్తారు. కానీ యాక్చువల్గా చైనా దృష్టిలో మోడీ వాళ్ళని తృణీకరించి పక్కన పెట్టినట్టు, మిమ్మల్ని అసలు నేను నేను ఇసుమంత్ కూడా మీ యొక్క స్థానాన్ని, మీ ఆధిపత్యాన్ని, మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ని నేను పట్టించుకోవటం లేదు, యువర్ ఇందాక చెప్పినట్టు హీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, నేను గనక ఆ విషయంలో గనక మీరు గనక ముందుకెళ్తే ఏం చేయాలో నాకు ప్రతిదీ నా దగ్గర ఉన్నట్లే అని చెప్పాడు ఆయన. వీళ్ళకి ఆ మెసేజ్ ప్రజలకు రాంగ్ గా కమ్యూనికేట్ చేయొచ్చు కావు, కానీ ఈ రోజున దానికి ఆయన రిజల్ట్ చూపించాడు. ప్రజలకు చెప్పాల్సిన సందేశం అప్పుడు ప్రజలకు చెప్తా, మీకు చెప్పాల్సిన సందేశం వచ్చినప్పుడు మీకు చెప్తా, అది నేను కోరుకున్న టైంలో నేను కోరుకున్న ప్లేస్ లో నేను కోరుకున్న విధంగా చెప్తాను తప్ప మీ గురించి నేను మాట్లాడను అని ఆయన చెప్పడం ద్వారా చైనాని డౌన్ గ్రేడ్ చేశాడంట. నేనైతే చాలా చిన్న స్థాయి అది
అయితే అంటే అది కూడా ఒక మైండ్ గేమ్ లాంటిదని నా ఉద్దేశం అండి.
అదే మైండ్ గేమ్, ఆబ్వియస్ గా మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ మోడీ ఎప్పుడు స్ట్రాంగ్,
ఏదో మాట్లాడాలి అని, ఏదో మాట్లాడాలి అని దుష్ప్రచారం చేద్దాం అన్న వాళ్ళందరికీ కూడా అప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడు మాట్లాడకుండా,
అవును,
వాళ్ళ చేత మాట్లాడలేదు మాట్లాడలేదు అనిపించి,
అదే కదా,
తర్వాత దాని గురించి మాట్లాడి,
అదే కదా. అంటే ఇంతకు ముందు పాకిస్తాన్ మీద బాలాకోట్ దాడి జరగడానికి, బాలాకోట్ లో మన సర్జికల్ స్ట్రైక్ జరగడానికి, ఎయిర్ స్ట్రైక్ జరగడానికి ముందు కూడా ఆయన ఇదే అంశం చెప్పాడు. ఆయన మీరు వీళ్ళందరూ మాట్లాడే ప్రతీకారం ఎప్పుడు తెలుసుకుంటారు ఇది అని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన జనాలను ఉద్దేశించి ఒకసారి ప్రసంగిస్తూ, మేము కోరుకున్న సమయంలో, మేము కోరుకున్న చోట, మేము కోరుకున్నట్లుగా మేము స్ట్రైక్ చేస్తాము అని చెప్పి చేశారు. అది ఓవరాల్ గా ఇట్ ఇస్ లైక్ వెబ్బల్ గా ఆయన కమ్యూనికేట్ చేశారు చైనాతో కూడా. నేను మీరు కోరుకున్నట్లు కాదు, నేను కోరుకున్న సమయంలో నేను నీకు ఇవ్వాల్సిన సందేశాన్ని నీకు ఇస్తా. నువ్వు ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టి ప్రతి దాంట్లో ప్రతి అంశంలో చైనా మా దాంట్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు, నేను దాన్ని క్షమించను అని ఆయన పాకిస్తాన్ తరమో వెర్బల్ గా కమ్యూనికేట్ చేస్తే, ఈ రోజున నేరుగా మీకు మీరు గమనిస్తే పాకిస్తాన్ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళా, మృతదేహాలు వస్తే పాప ఆయన ఢిల్లీలోనే అమరవీరులు నివాళులు అర్పించారు తప్ప ఆయన అక్కడికి వెళ్ళా. కానీ ఈ రోజున ఆయన చైనా బోర్డర్కి వెళ్ళడం ద్వారా, ఎల్ఏసీ దగ్గర ఉన్నటువంటి ఈ బోర్డర్ లేహ్ దగ్గర ఉన్న బోర్డర్ దగ్గర వెళ్ళడం ద్వారా, నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి నా సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నేను నీకు చెప్పదలుచుకుని నేను చెప్తా, నువ్వు నువ్వు కోరుకున్నప్పుడు కాదని చెప్పడం ద్వారా హీ హాస్ షోన్ దట్ లైక్ హీఈస్ మోర్, మన మైండ్ గేమ్లో మోడీని మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు జిన్పింగ్ డిఫెన్స్ లో పడ్డాడు, ఇప్పుడు జిన్పింగ్ ఏం మాట్లాడతారు, ఇప్పుడు ఆయన ఎక్కడ చైనా పేరు ఎత్తలే కానీ ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు చైనా గురించి అని. ఇప్పుడు జిన్పింగ్ ఏం మాట్లాడాలి, ఏ బోర్డర్ గురించి మాట్లాడాలి, ఏ బోర్డర్లో స్టాండ్ ఆఫ్ ఉందని మాట్లాడాలి. మాట్లాడకపోతే సమాధానం చెప్పని వాడు అవుతాడు, పిరికివాడు అవుతాడు జిన్పింగ్. మాట్లాడితే ఇండియా మోడీ పైచే సాధించినట్లు అవుతాడు, అది మానసికంగా కూడా నైతికంగా సైకలాజికల్ గా కూడా. మరి అప్పుడు మొదటి స్టెప్ తీసుకున్న వాడే దీంట్లో బలవంతుడు, మొదటి సింహనాదం చేసిన వాడే బలవంతుడు. ఆ సింహనాదం ఇండియా చేసేసింది, రణరంగనాథం మోడీ చేసేశారు. ఇప్పుడు చైనా వంతు, చైనా జింగ్పింగ్ బయటకు వచ్చి భారత్కి మోడీకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడా? ఆయన ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తే ఈ బోర్డర్ గురించి మాట్లాడుతున్నాడో తెలియదు, జపాన్ గురించి మాట్లాడుతున్నాడో తెలియదు, రష్యా వైపు మాట్లాడుతున్నాడో తెలియదు. సో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి నేరుగా మోడీ పేరు ఎత్తాడా, చైనా భారత్ గురించి ఎత్తాడా, భారత్ చెప్పినటువంటి వార్నింగ్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ మెదడులోకి వెళ్ళినట్లు, వాళ్ళ మనసుల్లో దిగినట్లు, దిగిందని అంటే అప్పుడు కూడా మోడీ విజయం సాధించినట్లు. ఈ రెండు అంశాల్లో కూడా ఈ రోజున చాలా మాస్టర్ స్ట్రోక్ అని ఎందుకంటారంటే, చాలా మంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు, వేరే టూరిస్ట్ లాగా వెళ్ళారు, ఫోటోల కోసం వెళ్ళారు, ఫోటో మరి వీడియోలు తీసుకోవడానికి వెళ్ళారు, ఏం మాట్లాడతారు మీ రోజు వచ్చే ఈ పిచ్చి మీడియాలో వచ్చే వీడియోలు అవన్నీ దేనికి వస్తున్నట్లు, ఈ మీడియాల ముందు ఈ వీడియోలు తీయించుకున్నటువంటి నేతలందరూ దేనికోసం వస్తున్నట్లు, అసలు ఏ దేశ భద్రతకు
సంబంధించిన
సార్?
రాహుల్ గాంధీ సీక్రెట్ గా వెళ్తాడు థాయిలాండ్, మేము అలా చెప్పం మేము.
కరెక్ట్ కదా, వెరీ గుడ్. అవును థాయిలాండ్ వెళ్తారు ఆయన, చైనా బోర్డర్ కూడా అలాగే దొంగతనం. అవును
అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉండదండి మాకు.
అవును, ఎక్కడ ట్రేసింగ్ ఉండదు, భారత్ యొక్క సెక్యూరిటీ తీసుకోకుండా ఎవరికి తెలియకుండా 40-50 రోజులు దగ్గర 50 రోజులు గడిపి వచ్చిన వ్యక్తి కదా. కాబట్టి ఆయనలాగా ప్రధాని ఉండలేరు కదా, ప్రధాని అనేది ఆయన ఆయనకేమి, నేను ఎవరు ఒక విశ్లేషకులు చెప్పినట్లు ఆయన ఎవరు కొనలేరు, ఆయనకెవరు కొనే మోడీని కొనగలిగే స్తోమత ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదన్నాడు ఆయన. అలాగే అదే కంపారిజన్ తీసుకుంటే దాని అర్థమేంటి, అమ్ముడుపోయిన నేతలు అనే కదా యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ, వీళ్ళంతా అమ్ముడుపోయినట్లే ఇన్ని రోజులు భూభాగాన్ని రిటైన్ చేసుకునే క్రమంలో ఏ రకమైన చర్యలు తీసుకోకుండా మనకి చైనాకి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ స్టాండ్ ఆఫ్ దేన్ని వాళ్ళు ఆమోదించకపోయినా, వాళ్ళు దాన్ని గౌరవించకపోయినా, నేరుగా భారత ప్రధాని అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ హెలికాప్టర్ అరుణాచల్లో దిక్కకుండా పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఏం మాట్లాడలేదని అంటే ఆత్మన్యూనత వస్తుంది.
మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు చైనాకి మద్దతుగా ఉంటారా, మనకు మద్దతుగా ఉంటారా సార్?
అదే ఇక చైనాకే ఆబ్వియస్ గా ఉంటారండి కమ్యూనిస్టుల యొక్క, మీరు మీరు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న
పరిస్థితి మద్దతు ఇచ్చే ధైర్యం ఉంటుందంటారా? అప్పుడంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు.
మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడకుండా ఉంటారేమో, మాట్లాడకుండా లేకుండా మీరు చూస్తున్నారు కదా, మీరు వివిధ చర్చల్లో గానీ వ్యాసాలు
కానీ
రాస్తున్నారు కదా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికీ విశ్లేషణ అలాగే చేస్తున్నారు. చైనాతో మీరు సందేహం ఉండాలని చెప్తున్నారు, చైనా మనకి నమ్మకమైన ఇది అవుతుంది, మీరు అమెరికా వైపు వెళ్ళొద్దని మాట్లాడుతున్నారు కదా ప్రముఖ విశ్లేషకులు అందరూ.
మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, రోడ్డు మీదకి మాట్లాడే సీన్ ఉంటుంది వాళ్ళకి.
ఇన్ కేసు జరిగితే వాళ్ళంతా ఆ జరిగితే నాకు తెలిసి ఐ థింక్ మీరు అన్నట్లుగా 1962తో పోలిస్తే
వెళ్ళిపోతారేమో,
వెళ్ళరు కానీ 1962తో పోలిస్తే మన భారత్ ఇప్పుడు కమ్యూనికేటివ్ వ్యవస్థ పెరిగింది. ఇది వరకు ఒక స్టేట్మెంట్ మాట్లాడిన 2 రోజులకి ప్రింట్ వచ్చేది, ఇప్పుడు కుదరదు కదా, లైవ్ లో సమాధానాలు వచ్చేస్తున్నాయి, లైవ్ లో ట్రోలింగ్ జరిగిపోయింది, తిట్టేస్తారు, అవసరం అయితే ఇళ్ల ముందు కింద ధర్నాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడే ధైర్యం చేయకపోవచ్చు, అందుకే అక్కడ దాకా రాకూడదని ఏం చేస్తున్నారు వీళ్ళు, మన పర్సెప్షన్ బిల్డింగ్ కోసం చైనాకు అనుకూలంగా ప్రయత్నం చేస్తున్నారు. చైనా చాలా శక్తివంతమైన దేశం, చైనా దగ్గర బోల్డ్ ఆర్థిక మన ఆర్థిక వ్యవస్థ పోలిస్తే చైనా 4 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి, అవన్నీ మీరు ఇప్పటి ఇప్పుడు చెప్పాల్సిన మాటలు కాదు కదా, ఇవన్నీ అంతకుముందు ప్రభుత్వ సక్సెసివ్ ప్రభుత్వాలు అన్నిటికీ బాధ్యత, మన ఆర్థిక వ్యవస్థ ఇంత తక్కువ ఉండడానికి కారణం అంతకుముందు సక్సెసివ్ కన్నా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో సహా అందరూ బాధ్యులే. అవన్నీ మీకు ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఇవి 2008 తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకున్న తర్వాత చైనా తోటి ఫారిన్ ట్రేడ్ మన డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది. మరి ప్రతి చెత్త వస్తువు ఇండియాలోకి డంప్ చేయబడింది, చైనాలో తయారైన ప్రతి చెత్త ఇండియాలోకి వచ్చింది, కోటాను కోట్ల డాలర్లు $1 బిలియన్ చైనాకి విదేశీ మార్క ద్రవ్యం కింద అందించబడ్డాయి. ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ
2004 తర్వాత 2014 దాకా కూడా ఇది వరకు 1:1 ఉన్నది 1:10 అయిపోయిందండి.
అవును అవును,
అంటే
$3 బిలియన్ ఎంతో ఉన్నటువంటి ఈ గ్యాప్ ని 2014 ఈ అదే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ళు పూర్తి అయ్యే టైంకి మనకి వాళ్ళకి తేడా దగ్గర దగ్గర $45 బిలియన్.
ఉదాహరణ చెప్తానండి మీకు, మేము ఒక మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం చైనా నుంచి.
ఓకే,
ఒక మెటీరియల్ ఇంపోర్ట్ చేసిన వాళ్ళం చైనా నుంచి, అది ఒక కేజీ 50-55 రూపాయలండి.
ఓకే,
ఆ 55 రూపాయల మెటీరియల్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఒక అక్కడ ఉన్న ఒక సంస్థ నుంచి ఒక 4 కన్సైన్మెంట్లు, అంటే మేము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా, ఇది ఇప్పుడు ఎప్పుడు మాట అంటే 2009 మాట ఇది.
ఓకే,
ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా ఒక 15-18 లక్షల రూపాయల మెటీరియల్ ఇంపోర్ట్ చేసిన వాళ్ళు.
ఓకే,
4 కన్సైన్మెంట్లు బాగానే వచ్చాయి, 5వ కన్సైన్మెంట్లో
ఫెయిల్యూర్,
వ్యర్థాలు నింపేసి పంపేశారండి, అంటే పనికిరాదు, అంటే కేజీ రూపాయికి కూడా ఎవరు కొనని నింపేసి పంపేశారు మాకు. పంపేసిన తర్వాత ఈ ఆఫీస్ అడ్రస్ ట్రేస్ చేసుకుని మా వాళ్ళు అక్కడికి వెళ్తే అసలు అక్కడ ఆఫీసే లేదండి, వాడు మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పుకున్నాడు, మ్యానుఫ్యాక్చరర్ కాదు, వాడు ఆఫీస్ అక్కడ లేదు. అలాగే అదే టైంలో ఇండియాలో ఒక 200-300 కంపెనీకి సోడియం సల్ఫైడ్ ప్లేస్ అండి అది.
ఓకే,
200-300 కంపెనీలకు అలాగే జరిగింది.
ఓకే, చెత్త కన్సైన్మెంట్
దానికి కారణం ఏంటంటే ట్రేడ్ దాని గురించి వాళ్ళు తక్కువ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్ ని కిల్ చేసేయడానికి తక్కువ కమ్మేసి ఇక్కడ వాళ్ళు కిల్ అయిపోయిన తర్వాత అసలు ఆ కంపెనీ ఏదైతే ఉందో అది రాంగ్ పేర్లో ఉన్న కంపెనీ మూసేసుకున్న వాళ్ళు, దాని తర్వాత వేరే బ్రాండ్లతో వాళ్ళు వచ్చి ఆ 15 లక్షల మెటీరియల్ కొనడానికి మాకు తర్వాత 25 లక్షలు అయ్యింది మాకు. గవర్నమెంట్ ఎంకరేజింగ్ ద ఫ్రాడ్,
ఎంకరేజ్డ్, అదే అంటానండి, అదే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోటివ్స్ ఇంటెన్షన్స్ ఎప్పుడు అందుకే సందేహాస్పదంగా ఉంటాయి. అది 2008 తర్వాత విపరీతంగా ట్రేడ్ గ్యాప్ పెరిగిపోయింది మనకి.
విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ చైనా ఎంకరేజ్డ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా అండి.
అవును, అదే అంటే నాకు గుర్తున్నంత వరకు ప్రతి చెత్త కూడా దిగుమతికి అనుమతి, అసలు అవసరం లేని, భారత్కి అవసరం లేని ప్రతి చెత్తని కూడా ఇండియాలో దిగుమతి కోసం, అది ఏదో లాస్ట్ మన ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుకున్నట్టు ఫెంగ్షుయిలు కూడా, ఫెంగ్షుయికి సంబంధించినటువంటి చిన్న చిన్న గంటలు, చిన్న చిన్న బొమ్మలు, లాఫింగ్ బుద్దాసు, ఆఖరికి మనకు మన దీవాళి క్రాకర్స్ కూడా వాళ్ళకి అవుట్ సోర్స్ చేసేసినట్లు, అట్లాగే మన ఇళ్ల మీద వెలిగే చిన్న చిన్న లైట్స్ అవి కూడా ఇచ్చేసి మొత్తం అవసరం లేనివి కూడా ఇచ్చేయడం ద్వారా భారతదేశపు ఎంఎస్ఎంఈ వ్యవస్థను చంపేసింది కాంగ్రెస్ అని నేను అంటా. అలాంటి కాంగ్రెస్ ప్రతినిధి యువరాజ్ అనేటువంటి రాహుల్ గాంధీ ఈ రోజున ఒక పక్క ప్రధాని మోడీ ఆయన పర్యటన జరుగుతూ ఉండగానే ఒక ఒక ఫేక్ వీడియోలు ప్రజలకు తీసుకొచ్చి పెడతాడు ఈయన. ఇది వాళ్ళ కాంగ్రెస్ వర్కర్లతోనే ఇక్కడ మా భూభాగం ఆక్రమించింది, ఈ ప్రభుత్వం అబద్ధం చెప్తుంది అని ఒక దుర్మార్గపు, అంటే ఏ ఎవరు ఏ ప్రతిపక్ష నేత ఏ దేశంలో కూడా ఇట్లా ఉండరు నా అభిప్రాయం. ఒక పక్క ఆయన మోరల్ బూస్ట్ చేయడానికి వెళ్తే ఆయన మన ఆర్మర్డ్ ఫోర్సెస్ యొక్క మోరల్ తగ్గించడానికి చైనా మా భూభాగం
మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండడండి
ఉంటారు, కానీ ఇంత వరుసగా
ఇంటెలిజెంట్ ప్రొజెక్టెడ్
అదే
పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్
అదే కదా, అదే కదా
ఐపీపీ.
సో బట్ ఎనీవే ఐ థింక్ ప్రోగ్రామ్ మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. సమన్ చేయడానికి ముందు మనం ఇంకొకసారి ఈ రోజున జరిగిన మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇండియా ఈజ్ ఆన్ లైక్ ద డామినేటింగ్ పొజిషన్ నౌ, చైనా పైన ఆధిపత్యాన్ని మోరల్ గా నైతికంగా
యుద్ధపరంగా
సంపాదించింది. ఈ క్షణాన్ని మనం అందరూ ఆనందంగా స్వీకరించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇప్పుడే దొరకాలని మనం కోరుకుందాం. అది నాకు ఈ మన మోడీ గారి నేతృత్వంలోనే జరుగుతుంది అనేది నా దృఢ సంకల్పం, నా వ్యక్తిగత సంకల్పం. అది ఈ మై ఇన్ మీడియాది కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అది జరగాలి, దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. తిరిగి కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మన భారత్లోనే తయారైన వ్యాక్సిన్ మన ప్రజలందరికీ అందించబడి అందరూ ఆయురారోగ్యాలతోటి తిరిగి శక్తిని పుంజుకుని మన భారతదేశం సుఖశాంతులతో సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై, సైనింగ్ ఆఫ్ నేను మీశ్వర్ విష్ణు బట్ల.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.